8వ అధ్యాయము. నా భావి కార్యక్రమాల సృష్టీకరణ. నందనవనములో నా 2వ రోజు ఇంకా ఆశ్చర్యకరమైనది. క్రిందటి రాత్రి గురుదేవులతో దర్శించిన ఋషులు సాక్షాత్కార దృశ్యము నా కళ్ళ ముందు సినిమారీలలాగా తిరుగుతున్నది. నా భవిష్యత్ కార్యక్రమాలను నిర్ధారించుకొనుటకు గురుదేవుల కొరకై నిరీక్షిస్తున్నాను. ఎండలో నందనవనము అంతా పుష్పపానుపు పరిచారా అన్నట్లు ఉన్నది. రకరకాల రంగుల పువ్వులు అన్ని చోట్ల వికసించి మనస్సును ఆహ్లాదపరుస్తున్నాయి. గురుదేవులు స్థూల శరీరముతో సాక్షాత్కరించారు. సంభాషణ మొదలుపెట్టారు. ఆయన ఇలా అన్నారు, నాకు నీ క్రిందటి జన్మల శ్రద్ధ సాహసము పూర్తిగా తెలుసు. ఈసారి నన్ను ఇక్కడకు పిలిచి అతి క్లిష్టమైన పనుల కార్యభారాన్ని మోయగలవో లేదో అని 3 పరీక్షలు పెట్టాను. నీ ఆత్ర పొడుగునా నేను అనుక్షణం నీతోనే ఉన్నాను. ప్రతి సంఘటన వలన నీలో వచ్చే ప్రతిక్రియలను చాలా జాగ్రత్తగా గమనించాను. దాని వలన నేను పూర్తిగా సంతుష్టుడనైనాను. నీ మనోభూమి నమ్మదగినది. సుదృఢం కాకపోతే ఈ క్షేత్రంలో నివసించే సూక్ష్మ శరీరాలతో ఉండే ఋషులు నీ ముందు ప్రత్యక్షమయ్యేవారు కారు. నీ సామర్థ్యము గుర్తించి తమ మనోభావాలను నీకు వివరించారు. అసహాయకులకు, బలహీనులకు, సామర్థ్యరహితులకు వారు తమ మనోభావాలను అసలు వ్యక్తం చేయనే చేయరు. నీ సమర్పణ పరిపూర్ణమైనది కనుక నీ శేష జీవిత కార్యక్రమాన్ని వివరిస్తాను. దీనిని సమగ్ర నిష్ఠతో పూర్తి చేయి. మొదట 24 సంవత్సరములు 24 గాయత్రీ పురశ్చరణలు పూర్తి చేయి. దీనివల్ల నీ దృఢత్వంలో ఉన్న కొద్దిపాటి లోపాలు తీసివేయబడి పూర్ణత్వం సిద్ధిస్తుంది. పెద్ద పనులను నిర్వహించడానికి సామర్థ్యము పెద్దది కావాలి. దీని కొరకే ఈ అనుష్ఠాన కార్యక్రమాలు. 2వది, నీ స్వాధ్యాయ కార్యక్రమాన్ని తుది వరకు కొనసాగిస్తూ ఉండు. అటు పిమ్మట ఆర్ష గ్రంథాలను అనువదించి అందరికీ అందజేయి. దీనివల్ల నశించుతున్న దేశ సంస్కృతి పటిష్టమై ముందు ముందు ఒకే విశ్వ సంస్కృతిని స్థాపించడానికి దోహదం చేస్తుంది. అంతేకాక స్థూల శరీరము ఉన్నంత వరకు మానవులలో దేవత్వ వికాసము, పృథ్వీ మీద స్వర్గావతరణ కొరకు అందరికీ సులభముగా అర్థమయ్యే సాహిత్యాన్ని సృజించు. ఇది నీ సాధనాశక్తితోనే సంభవం అవుతుంది. సమయం ఆసన్నమైనప్పుడు అనేక సత్పాత్రులు చేరి మొదలైన పనిని పూర్తి చేస్తారు. 3వది, స్వతంత్రతా సంగ్రామంలో ఒక సైనికుడిగా కార్యకర్తగా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పనిచేయి. ఇది 1947 వరకు చేయవలసి వస్తుంది. అప్పటికి నీ పునశ్చరణ చాలా వరకు పూర్తి అవుతుంది. ఇది మొదటి చరణం. దాని సత్ఫలితాలను చాలామంది చూడగలుగుతారు. ప్రస్తుతము ఆంగ్లేయులు భారతదేశాన్ని విడువరనిపిస్తున్నా నీ పురశ్చరణలు పూర్తి అవ్వకముందే భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోతారు. అప్పటికి స్వాధ్యాయము వలన నీవు యుగ పరివర్తన నవనిర్మాణానికి అవసరమయ్యే తత్వజ్ఞానాన్ని సంపాదించగలుగుతావు. పురశ్చరణ పూర్ణాహుతి యజ్ఞం పూర్తి చేయవలసి వస్తుంది. దీనిలో 24 లక్షల గాయత్రి ఆహూతులను వేయవలసి వస్తుంది. తద్వారా నీ సంస్థ నిర్మింపబడుతుంది. దీని కొరకు 1 లక్ష సహాయకులు, 1 లక్ష ఖర్చు అవుతుంది. నీవు ఏకాకివని అనుకోకు. మేమంతా నీతోనే ఉంటాము. నీ ఉపాసనా ఫలం ఉంటుంది. అందువలన నీవు ఏమాత్రం సందేహించకు. సమయం వచ్చినప్పుడు అంతా సమకూరుతుంది. అంతేకాక అందరికీ నిజమైన సాధకుని నిజమైన సాధన ఎంత మహోన్నతమైనదో స్పష్టంగా తెలుస్తుంది. నీ కర్తవ్యాన్ని నీవు చేయి. మనిద్దరము కలిస్తే 1+1 2 కాక 1+1 11కు సమానమవుతుంది. అంతేకాక ఇది దైవము ద్వారా సమకూర్చబడే కార్యక్రమం. ఇక సందేహమెందుకు? అన్నీ కాలానుగుణ్యంగా సమకూరుతాయి. ఇప్పటి నుండి ఆలోచించే అవసరము లేదు. స్వాధ్యాయం చేస్తూ ఉండు. స్వాతంత్ర సైనికుడిగా పనిచేస్తూ ఉండు. ప్రస్తుతము మొదటి చరణము యొక్క 3 అంశాలను నిర్వర్తిస్తూ ఉండు. తరువాత కార్యక్రమాలను సూచనప్రాయంగా తెలుపుతాను. సత్సాహిత్య ప్రచురణ ద్వారా స్వాధ్యాయము, ఒక విశాలమైన ధార్మిక సంస్థ ద్వారా సత్సంగము మధురలో ఉండి నిర్వర్తించాలి. పురశ్చరణ పూర్ణాహుతి కూడా మధురలోనే జరగాలి. మానవుడిలోని దైవత్వం ఉదయించడానికి పృథ్వీపై స్వర్గావతరణ కొరకు చేసే మహత్తరమైన ప్రణాళికలు అక్కడి నుండే ప్రారంభించాలి. ఈ విధమైన ప్రయత్నం సంపూర్ణ మానవ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదు. ఆ తరువాత సూక్ష్మ శరీరాలు ధరించి ఉన్న ఋషుల కోర్కెలు నెరవేర్చాలి. ఋషి పరంపర బీజారోపణము నీ ద్వారా జరగాలి. ప్రపంచము అంతా దానంతదే విస్తరిస్తుంది. ఈ పని సప్త ఋషుల తపోస్థలమైన సప్త సరోవర్ హరిద్వార్లోనే ఉండి చేయాలి. ఈ మూడు పనులు సక్రమంగా జరిగిపోతాయి. ఇప్పుడు సూత్రప్రాయంగా చెప్పిన పనులను సమయము వచ్చినప్పుడు పూర్తి వివరాలతో వివరిస్తాను. నీవు మూడు సార్లు విభిన్న కాలాల్లో పై మూడు పనులను చర్చించుకొనుటకు హిమాలయాలకు రావలసి ఉంటుంది. నాలుగవ హిమాలయ యాత్రలో నీవు చతుర్థ భూమికలో ప్రవేశిస్తావు. ఈ శతాబ్దపు అంతిమ దశాబ్దంలో నా కార్యభారాన్ని అంతా నీ భుజాలపై వేసుకొనవలసి ఉంటుంది. అప్పుడు ప్రపంచములో ఉన్న అన్ని విషమ సమస్యలను పరిష్కరించవలసిన అతి వ్యాపకము అతి కఠోరము అయిన కార్యాన్ని నీవు చేయవలసి వస్తుంది. ముందే అన్నీ తెలుపుట వలన లాభం లేదు. సమయానుసారం ఏది అవసరమో అది తెలుపుట వలన సాధింపబడుతుంది. ఈసారి హిమాలయ యాత్రలో మొదటి నుండి ఒక సందేహము మనస్సులో మెదులుతూనే ఉంది. హిమాలయ గుహలలో సిద్ధపురుషులు ఉంటారని, వాళ్ల దర్శన మాత్రాన సిద్ధులు లభిస్తాయని అనే జనశ్రుతి ఎంతవరకు నిజము? ఇది నాకు కింవదంతి అనిపించింది. గురుదేవులు నా మనస్సులోని భావాలను అడగకుండానే తెలుసుకున్నారు. నా భుజములపై చేయి వేసి ఇలా అన్నారు, నీకు సిద్ధపురుషుల అవసరం ఏముంది? ఋషులు సూక్ష్మ శరీరాల దర్శనం నీకు తృప్తినియ్యలేదా? నా మనస్సులో అవిశ్వాసమా? అది స్వప్నములో కూడా జరగదు. ఇది కుతూహలం మాత్రమే. గురుదేవులు దీనిని అవిశ్వాసం అనుకుంటే శ్రద్ధాక్షేత్రములో నా పాత్రతను చాటి చెప్పుకున్నట్లే. ఈ ఆలోచన మనస్సులోకి రాగానే స్తబ్దుడనైనాను. మనస్సును చదవగలిగే ఆ దేవాత్మ ఇలా అన్నారు, వారు నిశ్చయంగా ఉన్నారు, కానీ ఈ మధ్యకాలంలో రెండు మార్పులు వచ్చాయి. రోడ్డు వాహనాల సౌకర్యం ఎక్కువ ఒకటి చేత, యాత్రికులు ఎక్కువ ఒకటి చేత వారి సాధనకు విఘ్నం వస్తుంది. రెండవది, వేరొక చోటికి వెళ్ళిపోతే శరీరాన్ని పోషించడం సమస్య అవుతుంది. అందువలన వారు స్థూల శరీరాలను పరిత్యజించి సూక్ష్మ శరీరాలను ధరించారు. దానివలన వీరు ఇతరులకు కనిపించకపోవడమే కాకుండా నిర్వహణ సాధనాల అవసరం కూడా ఉండదు. అందువలన వీరు శరీరాలనే కాక స్థానాన్ని కూడా మార్చివేశారు. అన్నీ మారిపోయినప్పుడు వాళ్ళు ఇంకా ఎలా దృష్టిగోచరమవుతారు? సత్పాత్రులైన సాధకులు లేకపోవడం వలన కూడా తమ దర్శనాలను అపాత్రులకు ఇచ్చి వారికి అనుగ్రహించి తమ శక్తిని నష్టపరుచుకోలేరు. అందువల్ల అందరూ వెదికే ఆ సిద్ధులు కనిపించరు. నీవు మరల హిమాలయాలకు వచ్చినప్పుడు ఆ సిద్ధపురుషులను చూపిస్తాను. పరబ్రహ్మాంశతో కూడిన దేవాత్మలు సూక్ష్మ శరీరములో ఎలా ఉంటారో నాకు ఇంటి వద్దనే గురుదేవుల రూపంలో పరిచయం అయింది. వారి కరకమలాలకు నా జీవితనావ చుక్కాని అందించాను. అయినా బాల్య చాపల్యము తన పని తను చేస్తూనే ఉంది. హిమాలయాలలో అనేక సిద్ధపురుషులు ఉంటారని విన్నాను. వారిని చూడాలని ఉండే కుతూహలము, ఋషుల దర్శన భాగ్యము గురుదేవుల మాటల వలన శాంతించబడినవి. ఈ కోరిక నా మనస్సు అంతరాళాల్లో ఎక్కడో దాగి ఉంది. అది నేటి దర్శనము వలన, వారిని భవిష్యత్తులో కూడా చూడగలను అనే ఆశాభావం వలన తృప్తి చెందినది. సంతోషంగా ముందు నుండే ఉన్నా ఇప్పుడు అది ప్రఫుల్లముగా మారినది, ఇంకా ఎక్కువ కూడా అయినది. గురుదేవులు ఇంకా ఇలా అన్నారు, ఈసారి నిన్ను ఎప్పుడు పిలిచినా 6 నెలలకు లేక 1 సంవత్సరమునకు ఇక్కడ ఉండుటకు పిలుస్తాను. నీ శరీరము ఇక్కడ పరిస్థితులకు సులభముగా తట్టుకొనగలదు. ఈ అభ్యాసము పరిపక్వం చేసుకునడానికి నిర్ణయింపబడిన కాల వ్యవధిలో హిమాలయాలలో 3 సార్లు ఉండవలసి రావచ్చును. నీ స్థూల శరీరానికి కావలసిన సరంజామ అంతా నేనే సమకూర్చి పెడతాను. స్థూల శరీరము నుండి సూక్ష్మ శరీరము, అక్కడ నుండి కారణ శరీరములోనికి ప్రవేశించడానికి తీవ్రమైన తపస్సు చేయవలసి వస్తుంది. శరీరాన్ని ఆకలి, చలి, దాహం, వేడి, నిద్ర, అలసట చికాకు పెడతాయి. ఈ 6ని ఇంటిలో ఉండి గలవటం కష్టం అన్నారు. అవసరాలు తీర్చే పరిస్థితుల వలన తీవ్ర తపశ్చర్య కఠినమవుతుంది. అంతేకాక మనస్సును ఆవహించి ఉండే కల్మషాలు ఏదో ఒక సంఘటనల వలన ఇంటి వద్ద ఎక్కువ అవుతాయి. అందువలన కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యములు అనే 6 శత్రువులను అరణ్యంలో ఉండే గెలవటానికి ప్రయత్నం చేయాలి. ఇంటి వద్ద నీకు సమయం కూడా దొరకదు. దీనిని అభ్యసించడానికి నిర్జన ప్రదేశంలో వేరుగా ఉండి లోపల జరిగే ఈ మల్లయుద్ధములో గెలుపొందడం తేలిక అవుతుంది. హిమాలయాలలో ఉండి నీవు శారీరక తితీక్ష మానసిక తపస్సు చేయి. ఈ విధంగా 3 సార్లలో 3 సంవత్సరాల కాలము తపస్సు చేస్తే మిగిలిన సంవత్సరాలలో జన సమూహము మధ్య ఉన్న హిమాలయములలో అభ్యసించిన సాధన ఎంత పరిపక్వమైనదో తెలుసుకొనగలుగుతావు. ఈ కార్యక్రమము గురుదేవులు సిద్ధం చేసిన నా కోరిక కూడా అదే. స్వాధ్యాయము, సత్సంగము, మనన నిధి ధ్యానము వలన 10 ఇంద్రియాలను 11వది అయిన మనస్సును నిగ్రహించి ఆత్మ సంయమనమును చేయగలిగితే మనిషిలోని బలహీనతలు సమసిపోవటమే కాక అనేక దివ్య విభూతులు ప్రస్ఫుటమగుననే సత్యము యొక్క అనుభూతి కలుగుతుంది. సశరీరముగా సిద్ధపురుషులవ్వటానికి ఇదే రాజమార్గము. ఇంద్రియ నిగ్రహము, ఆత్మ నిగ్రహము, సమయ నిగ్రహము, మనోనిగ్రహము, ఈ 4 నిగ్రహముల వలన మనిషి మహామానవుడిగా రూపొందుతాడు. కామ, క్రోధ, మోహ, లోభాలను గెలవగలిగితే అనేక లౌకిక సిద్ధులు హస్తగతమవుతాయి. నేను తపోనిష్టలోనే జీవితం గడపాలని అనుకునేవాడిని. కాని సమర్పిత జీవితంలో స్వేచ్ఛాచరణం ఎలా వీలవుతుంది? నా కోరిక గురుముఖంగా ఆజ్ఞాపించినప్పుడు నా సంతోషానికి అవధులు లేవు. ఈ కార్యక్రమాలను పాటించే సమయం కోసం నిరీక్షిస్తూనే ఉన్నాను. గురుదేవులు ఇలా అన్నారు, ఇక సంభాషణలు చాలు, నీవు గంగోత్రి వెళ్ళు. అక్కడ నీకు నివాసము, ఆహారం కొరకు వసతి ఏర్పాట్లు చేశాను. గౌరీకుండ్, భగీరథ శిలల మీద కూర్చుని నీ సాధనా కార్యక్రమాన్ని ఆరంభించు. 1 సంవత్సరం కాగానే వెళ్ళుము. నేను అన్ని విధాలా గమనిస్తూ ఉంటాను. గురుదేవులు అంతర్ధానమైనారు. ఆయన దూత నన్ను గోముఖము వద్ద దించాడు. ఆయన నిర్దేశించిన స్థానములో సాధన పూర్తి చేశాను. నిర్ణీత సమయం కాగానే నేను తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను. ఈసారి నాకు ఏ విధమైన కష్టాలు ఎదురవ్వలేదు. అవి పరీక్షలు కనుక కృతార్థుడనవ్వగానే కష్టాలను ఎదుర్కొనవలసిన అవసరము ఏర్పడలేదేమో. 1 సంవత్సరము కఠోర సాధన చేసి ఇంటికి తిరిగి వచ్చాను. నేను 8 పౌండ్లు బరువు పెరిగాను. ముఖం గుండ్రముగా తయారై ఎర్రగా అయింది. శారీరక మానసిక సామర్థ్యం పెరిగింది. నా చుట్టూ ప్రసన్న వాతావరణం ఎప్పుడూ ఉండేది. తిరిగి వచ్చాక అందరూ గంగామాత ప్రసాదం అడిగారు. గంగోత్రి నుండి తెచ్చిన ఇసుకనే చిటికెడు ఇచ్చాను. గోముఖము నుండి తెచ్చిన జలాన్ని ప్రసాదముగా ఇచ్చాను. కంటికి కనిపించే ప్రత్యక్ష ప్రసాదము ఇదే కదా.